ఆనాడు దేవతలు వాళ్ళు. పైగా వాళ్ళకి ఈ కొలతలవి చెప్పడానికి పక్కన మహానుభావుడైన బృహస్పతిని గురువు ఉన్నాడు. అందువల్ల బృహస్పతి యాగశాల నిర్మాణం దగ్గరుండి చేయించాడు. అంటే యాగమునకు కావలసిన ఏర్పాట్లు అయ్యాయి. ఇంకా ద్రవ్యములు, ద్రవ్యం ఎప్పుడు కూడా యజ్ఞమునకు పవిత్ర ద్రవ్యం రావాలి. అపవిత్ర ద్రవ్యం చాలా ప్రమాదసమండి. పాపిష్టాడి దగ్గర కొన్ని సొమ్ములు పుచ్చుకొని ఆ సొమ్ములతో యజ్ఞం చేస్తే ఏం ఉపయోగం లేదు. అందుకే ద్రవ్యశుద్ధి ఉండాలి. అందుకని దేవతలు ఏం చేశారు, వాళ్ళు కూడా భూలోకంలో మానవ వేషాలు వేసుకుని పొలాల్లో రైతుల దగ్గర కూలీ పనిచేసి వాళ్ళు ఇచ్చే డబ్బులు, ఇది మారు వేషంలో మారు రూపంలో మానవ రూపంతో ఆ డబ్బులు పుచ్చుకుని ఆ డబ్బులతో సామాన్ తెచ్చారట. కానీ వాళ్ళ యోగం ఏంటో తెలుసా, పొలంలో పనిచేసే కూలీకి ఎంత వస్తుంది ఆ రోజుల్లో, ఆ కాస్త కూలీ డబ్బుతో సామాను కొందామని పెడితే ఆ కొన్న సామాను అక్షయమైపోయిందిట. అది భగవత్ సంకల్పం అంటారు. నిజానికి యజ్ఞమునకు నెయ్యి కావాలి. ఒక 100 ఏళ్ళు యజ్ఞం అంటే ఎంత నెయ్యి కావాలో ఒకసారి ఆలోచించండి. గట్టిగా 5 రోజుల్లో 3 రోజులు మనం యజ్ఞం చేస్తే ఈ 3 రోజులకి కనీసం మనకి 3-4-12 కేజీలు నెయ్యి పడుతుంది. అటువంటిది 100 ఏళ్ళు అఖండ యజ్ఞం జరుగుతూ ఉంటే ఎంత నెయ్యి కావాలి. దేవతలు వచ్చే చిల్లి గవ్వతోటి కొంత నెయ్యి పట్టుకొచ్చారట ఆవు నెయ్యి, అది ఆ పక్కన పెద్ద పేపాల నిండా నిండిపోయిందట, పెద్ద పెద్ద దాడీల నిండా అఖండం అయిపోయిందట. వాడు యజ్ఞం చేసేటప్పుడు దాడిలో చూచడం మళ్ళీ దాడిలోకి నెయ్యి వచ్చేదిట. అలాంటి అక్షయ పాత్రలు ఉంటేనా హాయిగా పురాణాలు చెప్పుకోవచ్చు కదా. ఇంకా నెయ్యి కోసం కొనుక్కోవడానికి వెళ్ళక్కర్లా, వేళకి నెయ్యి వేసుకోవడం, మళ్ళీ తినడం, మళ్ళీ హాయిగా పురాణాలు వినడం, అలా అన్ని అక్షయాలు అయిపోయాయి. ఎందుకు అక్షయమయ్యాయో చెప్పారు. ఎప్పుడూ కష్టించి పని చెయ్యడానికి అలవాటు పడని శరీరములు కలిగిన దేవతలు మానవాకారం ధరించి చాలా కష్టపడి కూలి పనిచేసి సంపాదించిన డబ్బు ఆ పవిత్రమైన పని అవ్వడం వల్ల, దేవతలు కూడా మహాత్ములు అవ్వడం వల్ల ద్రవ్యం కొంచెమైనా అపరిమితమై మనకు కావలసిన పదార్థాలన్నీ అక్షయంగా వచ్చాయి. ఇంకా యజ్ఞం జరగడానికి బ్రహ్మగారు ముహూర్తం పెట్టడం ఒకటి తర్వాయి. ఆ సమయంలో బ్రహ్మగారు యజ్ఞకుండాలున్న ప్రాంతం చూస్తాను అని హంసవాహనం ఎక్కి చేతిలో పుష్కర పుష్పం పుచ్చుకుని వస్తున్నట్ట. పుష్కర పుష్పం పుచ్చుకుంటూ, నారాయణ వాసుదేవ, ఈ భూలోకంలో నేను చెయ్యబోయే యజ్ఞం లోకానికి ఉపయోగపడాలి, భూమిని ధర్మంతో నింపాలి, దేవతలకి మానవులకి కంటకులుగా ఉన్న రాక్షసును నశించాలి అనుకుంటూ పువ్వు పుచ్చుకుని నారాయణ ధ్యానంతో వస్తున్నాడు. నారాయణుడు అంటే ఎవరు, నారాయణ పరో ధ్యాత, నారాయణుడి కంటే ధ్యాత ఇంకెవడున్నాడు. కాబట్టి పరధ్యానం అంటే అది, నారాయణ స్మరణ చేయటమే పరధ్యానం అంటే. ఒక పరాత్పరుడైన భగవంతుణ్ణి మనస్సులో తలుచుకోవడానికి ఎవరి పేరు, పరధ్యానం. అది తెలియక మనం అందరికీ వాడేస్తున్నాం. ఒక్కొక్కడు అలా ఉండిపోయాడు అనుకోండి, ఏం పరధ్యానంలో ఉన్నాం, వీడి మొహానికి ఏం పరధ్యానం లేదు, నారాయణ ధ్యానం లేదు, వాళ్ళ ఆవిడ మీద దృష్టో లేకపోతే సీరియల్ మీద దృష్టి ఉంటుంది, అయినా మనం పరధ్యానం అంటున్నాం. అంటే అంత మంచి మాటలు వాడాం మనం. మన పూర్వులు ఎరా ఎవరు తలుచుకుంటున్నారా, మీ ఆవిడ గుర్తొచ్చిందా అనేవారు కాదు, ఎంత చక్కని మాట మాట్లాడారు, పరధ్యానం అన్నారు. అలాగే పూర్వం తిట్టేటప్పుడు కూడా బంగారం లాంటి మాటలే మాట్లాడేవారు. మా చిన్నప్పుడు మా ఇంటి పక్క ఒక ఆవిడ ఉండేది, ఆవిడకి ఎంత కోపం వచ్చినా సరే, నీ నోట్లో పంచదార పొయ్యా, నీ ఇల్లు బంగారం కాను, నీ వేడ 7 అంతస్తులవ్వను, ఓరి నీ పెళ్ళమ్మ కూడా, ఇలాంటి తిట్లు తిట్టేది ఎంత బాగుందండి. ఇప్పుడు పార్థసారథి గారిని కోపం వచ్చి తిట్టాలంటే విశాలలక్ష్మి గుడి అంటే ఎంత ఆనందం వచ్చేస్తుంది. అంటే నేను వాళ్ళిద్దరు ఆదర్శ దంపతులు అనుకుంటున్నానులేండి. అందువల్ల సహజంగా ఎవరైనా సరే నీ భార్యకు నువ్వు భర్త అంటే ఒక బ్రహ్మానందం పొందుతాడు. అలాంటి తిట్లు అంత ఉత్తమంగా తిట్టేవారు. ఎక్కడ అపశబ్దం ఉంది అందులో మీరు చూడండి ఒకసారి, నీళ్ళు బంగారం కానట్టు ఇది ఎంత గొప్ప తిట్టది. అలా తిట్టండి. అప్పుడు మనం ఇతరుల ఇల్లు బంగారం కావాలంటే మన ఇల్లు బంగారం కాకపోయినా కనీసం 4 అంతస్తుల బిల్డింగ్ వస్తుంది, లేదా బంజారా హిల్స్ దగ్గర ఒక అపార్ట్మెంట్ అయినా వస్తుంది, ఒక కంపార్ట్మెంట్ అయినా వస్తుంది. ఎప్పుడు ఇతరులకు మేలు కోరుకుంటే మంచి మాటలు మాట్లాడితే. అందువల్ల అది పరధ్యానం అన్నారు. ఆయన నారాయణుణ్ణి తలుచుకుంటూ అదే పరధ్యానం గనక నారాయణపరోధ్యాత అనే శబ్దం ఉన్నది గనక అలా తలుచుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలో పాతాళ లోకంలో ఉన్నవాళ్ళని జయించి భూలోకానికి వజ్రనాభుడు ఈ పుష్కరక్షేత్రం గుండా బయటకు వస్తున్నట్టు, భూమిని చీల్చుకుని పైకి వస్తున్నట్టు. వాడు ఎందుకని వచ్చాడు, వాడు పాతాళంలో ఉన్న వాళ్ళని చావగొట్టాడు. ఇంతలో ఎవరో గోడచారు చెప్పారట, భూలోకంలో ఒక గొప్ప స్థలం ఉన్నది, అక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞం చేయాలనుకుంటున్నాడు. 100 ఏళ్ళు ఆ యజ్ఞం చూడడానికి ఎంతోమంది మహాత్ములు వస్తారు. ఇంకా యజ్ఞం చేయించడానికి, బ్రహ్మకి సాయపడ్డానికి కౌండిన్య, అత్రి, మరీచి, దక్ష, కపిల, అగస్త్య, దాక్షపాద, ఆంగిర, శాండిల్య, క్రతు, కణ్వకుత్స, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండేయాసురి, వామదేవ, కపి, దుర్వాసో, బక, వ్యాఘ్రపాన్, మాండవ్యాది మహామునులు తనురు. ఎంతోమంది మహానుభావులు ఆ యజ్ఞం చూడడానికి, చేయించడానికి వెడతారు. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, బకుడు, దుర్వాసుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు లాంటి వాళ్ళట. ఎంతమంది మహాత్ములు వస్తారు అని చెప్పగానే వీడికి ఆనందం కలిగింది. అబ్బా, ఈ ఋషులందరినీ చంపాలి, వాళ్ళని పాడు చేయాలనుకుంటున్నాను, వీళ్ళు ఏదో గొప్ప యజ్ఞం తలపెట్టారట పుష్కరక్షేత్రంలో, దీన్ని నాశనం చేయాలనుకుని వెంటనే వాడు పాతాళం నుంచి భూలోకానికి రావడం మొదలెట్టాడు. వాడి దగ్గర భూమి మీదకి వచ్చి యజ్ఞం పాడు చేస్తే లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి. ఎప్పుడు రాక్షసులు మంచి మంచి పురాణాలని, యజ్ఞాలు పాడు చేస్తారు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా యజ్ఞములు ఈ ప్రాంతంలో తలపెడితే రాక్షసులు అదృశ్యంగానో దృశ్యంగానో ఆ యజ్ఞమును, ఆ ధర్మకార్యమును పాడు చేయడానికి వస్తారు. ఇప్పుడు ఈ వజ్రనాభుడు యజ్ఞం ధ్వంసం చేసేందుకు ఈ శాలలు పడగొట్టడానికి రావడం మొదలుపెట్టాడు పాతాళం నుంచి. ఆ సమయంలో పరధ్యానంలో ఉన్న బ్రహ్మగారి చేతిలో ఉన్న తామరపు కింద దారిపోయింది వైష్ణవ సంకల్పంతో. వీడు ఈ పాతాళం నుంచి తల మాత్రం పెట్టాట, వాడి బుర్రే పైకి వచ్చింది. ఆ బుర్ర మీద జర్రు జారి ఈ తామరపు ఢామ్ అనే శబ్దంతో పడింది. ఇక వాడి తల తునాతునకలైపోయింది. అసలు తలకాయలో ఏం మాంసం ముక్కు కూడా లేదు. చూశారు, వాడు కోరుకున్న కోరిక అలా తీరింది. బ్రహ్మదేవుడు పుష్కరుడనేవాడి పుష్పంగా మార్చాడు. ఆ పుష్పం వచ్చి వాడి నెత్తి మీద హఠాత్తుగా పడింది. వాడి తలకాయ ఇక మామూలుగా తునాతురకలైపోయిందిట. ఏమి శరీరంలో అవయవాలు లేవు, చిన్నాభిన్నమైపోయింది. ఈ పువ్వు బలంగా పడగానే వాడి శరీరం విస్ఫోటనం చెందగానే ఈ భూమి పగిలిపోయి పాతాళం నుంచి జలం పైకి తన్నింది. ఆ జలం ఇప్పుడు చూస్తున్న పుష్కర సరస్సు, మొదటి సరస్సు, మొదటి నది. ఈ విధంగా పుష్కరం ఏర్పడింది. వెంటనే ఈ పుష్కరుడు బ్రహ్మానందం పొందాడు. నాయనా పుష్కర, తామర పువ్వు రూపంలో రాక్షసంహారానికి ఉపయోగపడ్డావు. నీవు పడ్డం వల్ల ఈ నేల పగిలింది, పాతాళ జలం పైకి వచ్చింది. నీ పేరు మీదుగా ఇది పుష్కరమని పిలువబడుతుంది. ఇప్పటి నుంచి 12 రోజులు ఇక్కడ మేమంతా స్నానాలు చేసి తరిస్తాం, తర్వాత ఇక్కడ యజ్ఞం చేస్తాం. ఆ తర్వాత నువ్వు ప్రతి సంవత్సరం బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు నీ దివ్యశక్తిని ఆ నదిలో ప్రవేశపెట్టు. ఒక సంవత్సరం కృష్ణ, ఒక సంవత్సరం గోదావరి, ఒక సంవత్సరం తుంగభద్ర, ఇప్పుడు ఈ సంవత్సరం మనకి తామ్రపర్ణి. భీమరథి అని కాదు, పూనాలో కాదు, పూనా కాదు, వెళ్ళవలసింది తమిళనాడు. ప్రాణం తినేస్తారు. ఈ విషయంలో చాలాసార్లు క్లారిటీ ఇచ్చాం, అయినప్పటికీ మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఇది తమిళనాడులో తామ్రపర్ణి అని ఉన్నది, అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. పూనా వెళ్ళి స్నానం చేయటం వల్ల, పూనాకి మేనాలో వెళ్ళడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడికి వెళ్ళాలి. ఇలా ఆయా ప్రాంతాలలోకి నువ్వు ప్రతి సంవత్సరం నీ శక్తిని ప్రవేశపెట్టు. ఆ 12 రోజులు ఆ నదికి పుష్కరములనే పేరుతో నీ పేరు మీదుగా తీర్థ స్థలంగా, తీర్థ జలంగా ఆ నదులు మారతాయి. అందులో స్నానం చేసిన వాళ్ళకి నా అనుగ్రహం కలుగుతుంది. నీ కీర్తి కలియుగ అంతవరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్కడ చోట పుష్కరంగా, అందుకని పుష్కర పుష్కర అని తలుచుకుంటారు. ఈ విధంగా నిన్ను తలుచుకుంటారు. నీవు ప్రజల్ని ధరింపజేస్తావు. నీవు జలాధిదేవతగా ఉంటావు గనక భక్తుల స్పర్శతో నువ్వు పులకిస్తావు. నీ స్పర్శ వల్ల భక్తులకి పవిత్రత వస్తుంది అని బ్రహ్మదేవుడు పుష్కరుడి చుట్టూత ఒక సరోవరంలాగా కట్టించాడు, మెట్లు కట్టించాడు. ఆ తర్వాత శుభముహూర్తంలో ఇక ఈ మొదటి పుష్కరాల్లో బ్రహ్మగారు, విష్ణువు, శివుడు సంకల్పపూర్వకంగా స్నానం చేశారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, మొట్టమొదటి పుష్కరం ఏర్పడగానే అక్కడ సంకల్పం చెప్పినవాడు బ్రహ్మ, అసలు బ్రహ్మ ఆయనే. తర్వాత ఇవి చాలామంది బ్రహ్మలు వచ్చాం, మేమందరం కూడా బ్రహ్మలమే. కానీ అసలు బ్రహ్మగారు బ్రహ్మగారు. ఆయన సంకల్పం చెబుతూ ఉంటే విష్ణువు స్నానం చేశాడు, రుద్రుడు స్నానం చేశాడు, ఇంద్రాది దేవతలు స్నానం చేశారు. ఇంతమంది స్నానం చేశారు. 12 రోజులు మహావైభవంగా ఎక్కడెక్కడి వారు వచ్చి స్నానాలు చేశారు, ఋషులు స్నానం చేశారు. అయ్యాక ఇప్పుడు యజ్ఞదీక్షకి సంసిద్ధులయ్యారు. రాక్షసంహారం అయ్యింది, గొప్ప తీర్థం వచ్చింది. తీర్థం చుట్టూ అందులోకి దిగడానికి కావలసిన మెట్లు కూడా బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశాడు. యజ్ఞగుండాలు ముందే సిద్ధంగా ఉన్నాయి. ఇంకా దీక్ష కావాలి. బ్రహ్మదేవ, నువ్వు దీక్ష ప్రారంభించాక నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము వస్తాం అని బ్రహ్మ దగ్గర సెలవు తీసుకుని విష్ణువు, శివుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు బ్రహ్మగారు సరస్వతీదేవిని, సరస్వతి మూలా నక్షత్రం రోజున శరణ నవరాత్రుల్లో నువ్వు ఇక్కడికి రా, ఆ రోజు యజ్ఞం మొదలు పెడదాం. దీక్షా కంకణ ధారణ చేసే సమయానికి నువ్వు వచ్చి తీరాల్సి అన్నాడు ఆయన. అలాగేనండి అంది సరస్వతి. మూలా నక్షత్రం అంటే సరస్వతికి చాలా ఇష్టం. కాబట్టి మూలా నక్షత్రంలో ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు దొరికితే వాళ్ళని కుటుంబంలోకి తెచ్చుకుంటే చాలా శుభం పొందుతారు. అన్నిటికీ ఒకటే భయం ఈ మధ్యకాలంలో. ఈ ప్రజలకు రెండు మాత్రం బాగా తెలుసు, ఒకటి మూల లేదా కుజదోషం అంట. అసలు కుజుడంటే ఒకటి ఒకటి తెలియదు. ప్రతివాడు కుజదోషం కుజదోషం, అసలు అండమే పెద్ద దోషం. ఏదో రెండు ముక్కలు చదువుతాడు వాడు, ఆ గడి ఈ గడి చూస్తాడు, కుజదోషం ఉందంటాడు. అబ్బాయి లేదని అమ్మాయి ఆశ్లేషలో పుట్టిందిట, వీడికి ఏదో తెలిసి వచ్చినట్టు. అసలు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయండి మొత్తం? 27. నక్షత్రానికి 4 పాదాలు, కాబట్టి 27 నక్షత్రములు 108 పాదాలు. చచ్చినట్టు అందులో కాకుండా ఇంకో దాంట్లో పుడతాడు వీడు. మూలా నక్షత్రంలో కాకపోతే, జ్యేష్ఠ నక్షత్రంలో కాకపోతే, అశ్వినిలో కాకుండా మంచి నక్షత్రం చూసి పుట్టేటట్టుగా ముహూర్తం పెట్టండి అంటే ఉన్న 27. నువ్వు ఏ ముహూర్తంలో పుట్టినా నీ కర్మ నువ్వు అనుభవించగలవు. మనిషి తాను చేసుకున్న పూర్వకర్మ అనుభవిస్తున్నాడు తప్ప దాన్ని బట్టి పుడతాడు తప్ప ఈ నక్షత్రములు మిమ్మల్ని ఏం చెయ్యవు. నక్షత్రములు మిమ్మల్ని ఏం చేస్తాయి? నీవు పూర్వజన్మలో చేసిన పాపపుణ్యములకు తగిన ఫలితములు ఇస్తాయి. అవి మానేసి ఈ టైం మంచి ముహూర్తం పెట్టించుకుందాం అనుకుంటే, ఈ సిజేరియన్ వాళ్ళ కోసం ముహూర్తాలు అడుగుతారు అప్పుడప్పుడు. నేను 4:32 పెడితే డాక్టర్గా చచ్చిన 6 తీస్తుంది. వాడు 6 పుట్టాలి, రేపొద్దున వాడు బేరమనాలి, అందువల్ల వాడు 6 పుడతాడు. చూడండి మీరు పోని. కృష్ణుడు యోగమాయ ఇద్దరు ఒక్క సెకండ్ తేడా లేకుండా ఒకే ముహూర్తంలో పుట్టారు. కృష్ణుడు 128 ఉన్నాడు భూమి మీద, యోగమాయ పుట్టగానే 8 శరీరం విడిచిపెట్టి పైకి వెళ్ళిపోయింది. ఏం చేస్తాం మనం? కృష్ణుడు పుట్టిన రోహిణి నక్షత్రంలో 12 పుట్టారు, కానీ వాళ్ళందరికీ అష్టమహిషులు ఉన్నారా? ఇంట్లో దుష్టమహిషితో ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం చేసే ధర్మము, మనం చేసే పవిత్ర కార్యాలు మనల్ని రక్షిస్తాయి. నా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నేను ఒక్కడే ఏ ఉద్యోగం లేకుండా ఉన్నాను. వాళ్ళందరూ ఏ ఉద్యోగాలు చేసుకుంటారు శుభ్రంగా? రైల్వేలో క్లర్క్ ఒకటి చేశాడు, ఒక ఆయన ఏమో హై స్కూల్లో అటెండర్గా చేస్తున్నాడు. నాకు అటెండర్ పోస్ట్ కూడా ఇవ్వలేదే. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, నాకు భగవంతుడి దగ్గర అటెండర్ పోస్ట్ ఇచ్చారు శుభ్రంగా, అది సుఖంగా అనుకున్నాను నేను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఆ నక్షత్రంలో అదే ముహూర్తంలో పుట్టినంత మాత్రం చేత ఆ ఉద్యోగం చేస్తాడో ఉందా? ఈ విధంగా బ్రహ్మదేవుల వారు సత్సంకల్పంతో అందరికీ సంకల్పం చెప్పి స్నానం చేయించి వెళ్ళిపోయాక సరస్వతీదేవిని పిలిచి, సరస్వతి, మూలా నక్షత్రం రోజున నేను ఒక దివ్య యజ్ఞం ప్రారంభిస్తున్నాను. ఆ మహాయజ్ఞమునకు భార్య పక్కన ఉండాలి. భార్యావిహీన పశుభిస్ సమానాహ. యజ్ఞం చేసేటప్పుడు భార్య పక్కన లేకుండా చేస్తే కొన్ని యజ్ఞములు, కొన్ని సన్యాసులు చేసే యాగాలు ఉంటాయి, అన్నిటికీ ఒకటే కష్టం. అందుకని చెబుతున్నాను, కొన్ని యజ్ఞములకు పక్కన భార్య ఉండవలసినదే. అందుకేక రాముడు బంగారపు సీతను పెట్టుకున్నాడు చివరికి. భార్య లేకుండా చేయకూడదు. నేను చేసే మహాయాగమునకు నువ్వు పక్కన ఉండాలి. మూలా నక్షత్రం రోజున యాగం ప్రారంభిస్తున్నాను. నేను సరస్వతి అని పిలవగానే శరత్కాలంలో మూలా నక్షత్రం రోజున నువ్వు ఎక్కడున్నా దివ్య రూపంతో నా దగ్గరికి రావాలి. రాగానే దీక్షా కంకణ ధారణ చేసి యజ్ఞం ప్రారంభిద్దాం. ఈ పుష్కర క్షేత్రంలో ఈ ముష్కరుడు నశించాడు కనుక లోకశ్రేయస్సు కోసం యజ్ఞం చేద్దాం. వజ్రనాభుడు తెచ్చిన పర్వదినాన్ని పురస్కరించుకుందాం అనగా తథాస్తు అంది ఆవిడ. అమ్మవారు వెళ్ళిపోయింది. బ్రహ్మదేవుడు ఇక్కడ కొంతకాలం ఉండి దీక్షగా చేయవలసిన జపాలు చేశాడు. ఇంకా శరత్కాలం వచ్చింది, మూలా నక్షత్రం వచ్చింది. ఈ మూలా నక్షత్రం రోజున యజ్ఞారంభం చెయ్యాలి. వెంటనే ఆయన, సరస్వతి మరికొద్దిసేపట్లో లగ్నం వస్తున్నది, నక్షత్రం ఆరంభం అవుతున్నది, నువ్వు తొందరగా రావాలి అని సంకల్పించాడు. ఆ రోజున ఏమైంది, భూమండలంలో పరమభక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆయా క్షేత్రాలలో ఉన్నారు. బదరికావనంలో ఒక మహర్షి, ఆయన పేరు ఉత్తంక మహర్షి. ఆయన సరస్వతిని ఆ రోజు పూజ చేస్తున్నాడు. సరస్వతీదేవి ఒకప్పుడు ఉత్తంకుడని ఒక ఋషికి ఒక వరం ఇచ్చింది, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ పూజ దగ్గర కూర్చుని ఉంటాను, శరీరంతో కూర్చుంటాను, నీ పూజ పూర్తి ఉద్వాసన చెప్పేదాకా కదలను అన్నదట. అందువల్ల ఉత్తంకుడు బదరీలో సరస్వతీదేవిని ఆహ్వానం చేశాడు. ఈవిడ వీళ్ళు అక్కడ కూర్చుంది. సరిగ్గా శరత్కాలం, మూలా నక్షత్రం, సరస్వతి పూజ. అలాగే భూలోకంలో మరికొన్ని ప్రాంతాల్లో వాళ్ళు విగ్రహ రూపంలో అమ్మని పూజించారు. అమ్మ ఈ విగ్రహంలో నీ శక్తిని నింపు అని వాళ్ళు కోరారు. కాబట్టి విగ్రహాలలోనేమో అమ్మ శక్తిని నింపింది. ఉత్తంక మహర్షి దగ్గర దివ్యమంగళ రూపంతో కూర్చున్నది, తెల్లని స్వచ్ఛమైన రూపంతో కూర్చున్నది. ఏం అందంగా ఉండేదండి అమ్మవారు సరస్వతి అంటే, ఆ తల్లిని చూస్తేనే ఏదో తెలియని బ్రహ్మానందం కలుగుతుందట. ఆవిడ అక్షరములనే దాక్ష పళ్ళని తింటుంది ఆవిడ. చిలుకలు ఏం చేస్తాయి? ద్రాక్ష పళ్ళు తింటాయి. అమ్మవారు ఒక చిలుక. ఈ చిలుక ఈ ఊవండి అక్షరాలు ఉన్నాయిగా, ఈ వర్ణ ద్రాక్ష ఫలములను తినే ఆడు చిలుకట. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో సరస్వతీదేవిని అంత అందంగా వర్ణించాడు. కద్రూజంగదు తోడబుట్టువు, కద్రూజంగదు తోడబుట్టువు, శరత్కాదంబిని చంద్రికా జిద్రూపాంచిత పద్మగర్భముఖ రాజీవావళి హంసి వర్ణ ద్రాక్షాఫలకీరి శారద దయం రామానుజామాత్యు వేదాద్రి స్వామికి నిచ్చు నిచ్చలును విద్యాబుద్ధి వక్సిద్ధులం. ఈశ్వరుడికి చెల్లెలవుతుంది సరస్వతి. అందుకని కద్రూజాంగదు తోడబుట్టువు. కద్రు అనగా నాగుల యొక్క తల్లి. ఆవిడ కొడుకులు కద్రూజ అంటే పాము. పాములను అవయవములకు ఆభరణములుగా పెట్టుకునేవాడెవడు? శివుడు, నాగాభరణుడు, నాగభూషణుడు. ఆ కద్రూజాంగదుని యొక్క తోడబుట్టు ఒకప్పుడు శివుడికి చెల్లెలుగా పుట్టుకొచ్చింది ఆవిడ. అందువల్ల అప్పటి నుంచి శివుడి యొక్క సోదరి అన్నారు. కద్రూజాంగదు తోడబుట్టు అని ఎత్తుకోవడమే శివుడితో ఎత్తుకున్నాడు. ఆయన రాసేదేమో విష్ణువు కావ్యం, కానీ ఎత్తుకోవడం శివుడితో ఎత్తుకున్నాడు. మహాత్ములకి శివకేశవ భేదం ఉండదు. ఇంకా ఆవిడ ఎలా ఉంటుంది? శరత్కాదంబిని చంద్రిక జిత్ రూపాంచిత. శరత్కాలం అనగా ఆశ్వీజ మాసం, కార్తీక మాసం. ఈ సమయంలో ఆకాశంలో మేఘాలను చూడండి, ఆ మేఘాలు తెల్లగా ఉంటాయి. శరత్కాదంబిని అంటే శరత్కాలములోని మేఘములు. ఈ కాలంలో మేఘాల్లో నీరుండదు కనుక తెల్లని మబ్బులు అనమాట, తెల్లని మబ్బులు గుంపులు గుంపులుగా పెడుతూ ఉంటాయి. ఆ తెల్లని మబ్బులను చంద్రిక వెన్నెలను జిత్తు జయిస్తున్న రూప అంచిత రూపముతో ఒప్పుతున్నది. తెల్లని మబ్బుల కంటే, తెల్లని వెన్నెల కంటే కూడా ఎక్కువ కాంతితో ఉందన్నమాట. వాటిని కూడా జయించే తెల్లని కాంతి ఆవిడది, అంత తెల్లనిది. వెన్నెల కంటే తెలుపే ఉంటుంది, ఆ మబ్బుల కంటే తెలుపే ఉంటుంది, కానీ ఈవిడ శరీరం ఇంకా తెల్లగా ఉందట. ఇక పద్మగర్భముఖ రాజీవావళి హంసి అన్నారు. బ్రహ్మదేవుడికి వరుసగా నాలుగు తలలు ఉన్నాయి చుట్టూత. ఈ నాలుగు ముఖాలు నాలుగు తామర పువ్వులు. తామర పువ్వు అంటే ఆడహంసకి చాలా ఇష్టం. తామర పువ్వు ఎక్కడుంటే అక్కడ తామర పువ్వు మీద వాలి అందులో ఉన్న పుప్పుడు తింటుంది అది. బ్రహ్మగారి నాలుగు ముఖములు అనే తామర పువ్వుల మీద వాలే హంసి, ఆడహంసట అమ్మవారు. అంటే అంత పరమపతివ్రత ఆవిడ. ఇక ఆఖరిని వర్ణద్రాక్షాఫలకీరి. వర్ణము అంటే అక్షరములు. ఆ మొదలుకొని సంస్కృతములో 50 అక్షరములు ఉన్నాయి. ఈ 50 అక్షరములు ద్రాక్షాఫలాలు. ఈ అక్షరములనే ద్రాక్షాఫలములను తినేటటువంటి చిలుక ఆవిడ. అంటే ఆ తల్లి నోట్లోంచి అన్ని అక్షరాలే వస్తాయి మరి. అందుకే అక్షరములు అంత తీయగా ఉంటాయి అని అంత అందంగా వర్ణించాడు ఆయన. అందువల్లే మహానుభావులు ఏం చేస్తారనమాట, అమ్మవారిని శరత్కాలంలో తెల్లని రూపంతో అలంకరించి ఈ అక్షరములతోటే ఆవిడని పూజించి ఓం అం నమః ఆం నమః ఇం నమః ఈం నమః. మీకు శ్రీచక్రాచర్యంలో ఈ అక్షరములన్నీ కనపడతాయి వరసగా, ఒక్కొక్కటి ఒక్కొక్క బీజంగా పెడతారు. అలాగే సిద్ధకుంజికా స్తోత్రంలో యం రం లం వం శం షం సం హం క్షం ఫట్ స్వాహ అంటాడే, ఈ అక్షరాలే ఆ పరమాత్మకి సమర్పించి తద్వారా ముక్తి పొందే మార్గం అది. అక్షరములు పక్కన సున్నా చేరితే, మకారపు బిందువు చేరినట్టయితే, మకార పొల్లు చేరితే అవి బీజములుగా మారతాయి. అటువంటి బీజాక్షరములతో ఉత్తంకుడనే ఋషి బదరికావనంలో అమ్మని పూజిస్తున్నాడు. అక్కడ అమ్మవారు కూర్చున్నది, అతని పూజ అయ్యేదాకా కథలని మాటిచ్చిందిగా. ఆవిడ అలా కూర్చుని సింహాసనం మీద కూర్చుని ఉన్నది. ఇంతలో బ్రహ్మగారు, యజ్ఞం మొదలు పెడుతున్నాం, సరస్వతి రావాలి. ఈవిడికి మాటలు వినపడుతున్నాయి, కానీ పూజ పూర్తయ్యేదాకా భక్తుడు మొదలుడు వదిలితే కానీ వెళ్ళడానికి లేదు. ఆవిడ పరిస్థితి అది. కనీసం ఎవండే కాసేపు ఆగండి అని చెప్పడానికి కూడా లేదట. భక్తుడు ఎదురుగుండా ఉన్నప్పుడు భగవంతుడు మాట్లాడకూడదని చేస్తారు. ఇప్పుడు నేను ఎదురుగుండా మీ ఎదురుగుండా కూర్చుని పురాణం చెబుతున్నప్పుడు, మీలాంటి భక్తులు ఎదురుగుండా ఉన్నప్పుడు నేను మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడకూడదు, ఆయన మైకోడు కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే మీరు కూడా నేను పేకాలి. అది శాస్త్ర నియమం అది. ఎందుకని, మీరు మాట్లాడకూడదు అన్నప్పుడు నేను అంతే కదా, మీరు భక్తులు కదా, మీకోసం నేను త్యాగం చెయ్యాలి. నేను మాత్రం ఒక క్షణం ఫోన్ మాట్లాడుకొచ్చి మళ్ళీ పురాణం చెబుతానంటే ఏం బాగుంటుందండి. అందువల్ల అమ్మవారు ఆ భక్తుడు ఎదురుగుండా కూర్చుని తనని ఉపాసన చేస్తున్నప్పుడు, తనని అర్చన చేస్తున్నప్పుడు, అతని పూజ పూర్తయ్యేదాకా ఊ అన్ను ఆ అన్ను కదలనని వాటిచ్చింది కనుక ఇక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీరా అంటే ఈవిడ ఫోన్ ఎత్తదు, మాట్లాడడం లేదు. చూశారండి సరస్వతి ఎంత గొప్పదో మరి. ఇక్కడ బ్రహ్మదేవుడికి లగ్న సమయం దాటిపోతుంది, భక్తుడు వదలడు. ఈ భక్తుడికి ఇదో పెద్ద సమస్య, భగవంతుడు దొరికాడా, ఇంకా ఆయన్ని పట్టి పీకి పాలారిస్తే కానీ వాళ్ళకి ఆనందం కాదు. శివలింగాన్ని ముట్టుకొచ్చన్నామంటే ఇంకా శివలింగాన్ని అరగదీసి అంత శివలింగం ఎంత చేశాం. కాశీ విశ్వేశ్వరుడు లింగం కృతయుగంలో ఏకంగా ఆకాశం దాకా ఉండేదిట, ఇప్పుడు కలియుగంలో ఎంత ఉందో చూశారుగా. అందుకే ఈ మధ్యన స్పర్శ తీసేశారు, విసిగెత్తిపోయి 6-7 మాత్రమే ఇస్తున్నారు. అలా చాలా చోట్ల అహరికి మా ప్రణవపీఠంలో మా ప్రణవేశ్వరుడికి పైన చిల్లు పెట్టారు నెత్తి మీద, ఆయనకి ఏ పుణ్యాత్మరాలు పెట్టిందో తెలియదు. వాటిని మళ్ళీ ఎప్పటికప్పుడు పూడతలేక తలప్రాణం దొక్కొస్తుంది. అందుకనే గురువులు పాదాలు పట్టుకుంటే శక్తి పోతుంది ముట్టుకోద్దంటారే, పాదాలు పట్టుకుంటే శక్తి పోవడం కాదు, వీడికి కాళ్ళు పోతున్నాయి. ఈ బాధపడలేక నాయనలారా కాళ్ళు ముట్టుకోకుండా దూరం నుంచి ఓ దండం పెట్టి వెళ్ళండి, మీకు దండం అంటున్నాడు. లేకపోతే ముట్టుకోవచ్చన్నానా, ఇక వీళ్ళు ఈ చీవుడి చేతిని చేతితోటి ఇంకో చేతితోటి కాళ్ళకి దండం పెట్టి ఆ కాళ్ళు పాడు చేసి ఇంకో కొంతమంది గాజుల చేత్తో గర్రులు లాగి ఆ కాళ్ళు పుళ్ళు పడిపోతున్నాయి, చాలా యాతన పడిపోతున్నారు. అందుకని విసిగిపోతున్నారు అన్నమాట భక్తుల యొక్క బాధ తట్టుకోలేక గురువులు అక్కడి నుంచే దండం పెట్టి వెళ్ళండి నాయన అన్నారు. భక్తులకు వీళ్ళే ఓ దండం పెడుతున్నారు. ఉత్తంకుడు పరమ భక్తుడు, దొరక్క దొరక్క సరస్వతి దొరికింది, ఆవిడ కదలనని మాటిచ్చింది, ఈ పూట ఈ తల్లిని అర్ధరాత్రి వరకు పూజిద్దాం అనుకున్నట్ట. అమ్మవారికి రాత్రి పూజ అంటే ఇష్టం, పైగా ప్రత్యేకంగా దుర్గా సప్తశతిలో రాత్రి పూజా విధానం ఉంటుంది. ఆ విధానంతో సరస్వతిని అర్చన చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ బ్రహ్మ ఎంత పిలుస్తున్నా ఈయనకి తెలియదు కనుక ఈ అర్ధరాత్రి దాకా ఈ అమ్మని ఇలాగే పూజిస్తానని కూర్చున్నాడు ఆయన. 11:42 శుభముహూర్తం, ఆ సమయానికి సరస్వతి పక్కన లేకపోతే యజ్ఞం ఆగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి ఈయన? అందుకని ఇంకా సరస్వతి పలికేటట్టు లేదు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంది పైగా భక్తుడి దగ్గర. మరి ఇప్పుడు ఎలా, భార్యావిహీనుడై ఈ పవిత్ర యాగం చేయకూడదు. వెంటనే ఆయన ఏం చేశాడు, మహేంద్ర ఇలా రా అన్నాడు. ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడు, నీకు 48 సమయం ఇస్తున్నాను, నీ దివ్యశక్తితో ఈ చుట్టుపక్కల ఎక్కడ ఎవరు దొరికినా పర్వాలి, పెళ్లి కాని యువత ఎవరుంటే వాళ్ళు ఈడ్చుకొచ్చి నాకు భార్యం చేసి ఆవిడ పక్కన పెట్టుకుని యజ్ఞం చేసేస్తాను అన్నాడు ఆయన. పెళ్లి కాని యువతేశమండి, మీరు ఆనందం పడిపోకండి. వెళ్ళి ఇక్కడ ఎక్కడైనా కన్యామణి 48 దొరికిందా ఆవిడ పట్టుకొచ్చి, ఆవిడ నాకు భార్య అవుతుంది, ఆవిడతో యజ్ఞం చేస్తాను అనగానే ఇంద్రుడు 1000 కలిగిన వాడు కనుక చూశాడు. సరిగ్గా ఈ ప్రాంతంలో, ఈ మత్స్య ప్రాంతంలో ఒక గోపిక ఉన్నది, ఒక గోపాల స్త్రీ, ఆవుల్ని మేపుకుంటుంది ఆవిడ. ఆవిడ ఒక గోపాలక స్త్రీ, దాదాపు చాలా ఆవులు ఉన్నాయి, మంచి అపూర్వమైన కాంతితో ఉన్నది ఆవిడ. అయినా వాళ్ళ కులవృత్తి చేసుకోవడం ధర్మం కనుక గోవుల్ని మేపుతుంది ఆవిడ చల్ చల్ అనుకుంటూ. ఆవిడకి ఓ పక్కన తండ్రి ఉన్నాడు, ఓ పక్కన సోదరుడు ఉన్నాడు. ఇంద్రుడు పరుగు పరుగుని వచ్చాడు. ఈ సమయంలో ఈవిడ తప్ప కన్యామణి దొరకటంలా ఇంకా చాలా చోట్లకి తిరగడం కష్టం అనుకుని, అమ్మాయి కన్యామణి నీకు పెళ్ళయింది అన్నాడు. ఆయనకేం కళ్ళు కనపడటం లేదా, ఆవిడ కొంచెం పామర భాష కదా, మెడలో మంగళసూత్రములు ఆ మాత్రం తెలియవంటే సూత్రాలు ఎక్కడ కనపడతాయి తల్లి ఈ మధ్యకాలంలో, ఎక్కడ సూత్రం ఎక్కడ సంతకం పెళ్ళో నాకేం తెలుస్తుంది, మొత్తం మీద నువ్వు కన్యామణివి కదా అంటే కన్యామణినే అంది. వెంటనే టక్కన చేయి పుచ్చుకుని లాక్కు రావడం మొదలుపెట్టాడు. ఏం రాశారండి వ్యాసుల వారు, ఇక్కడ హస్తాన్ని పుచ్చుకుని ఈడ్చుకుపోవడం మొదలెట్టాట. ఈవిడ కంగారు పడిపోయి, నాన్నోయ్ అన్నయ్యోయ్ వీడెవడో ఎత్తుకుపోతున్నాడు, వీడికి ఒళ్ళంతా కళ్ళే 1000 అని అరిచిందిట. వాళ్ళంతా కంగారు పడి కర్రలు వేసుకుని, గోపాలకులు చాలామంది ఉన్నారు గోవులు కాచుకునే వాళ్ళ దగ్గర కర్రలు ఉన్నాయి, పైగా ఈమెకు ఒక సోదరుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు అక్కడ, వాళ్ళంతా కర్రలు పుచ్చుకుని ఎవడక్కడ మా అమ్మాయిని ఎత్తుకుపోతున్నాడని వెంటబడ్డారట. దాంతో ఇంద్రుడు పరిగెత్తాడు. ఇంద్రుడు చెయ్యి పుచ్చుకుని ఈవిడిని లాక్కుంటూ పరిగెత్తడం మొదలుపెట్టాడు. వెనకేమో వీళ్ళు పడ్డారు. ఓ చాలా అద్భుతం, అదో పరుగు పందెం. ఈ పరుగు పందెం సాగడానికి చాలా సమయం పడుతుంది కనుక రేపటిదాకా వాళ్ళని పరిగెత్తనిద్దాం. ఈ పూటకి ఈ పుష్కర క్షేత్ర ఆవిర్భావం గురించి తెలుసుకున్నారు.